గురువుల యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ 54 రోజులలో ఈ మొత్తం సిలబస్ పూర్తి చేసి తీరాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రయత్నానికి ఆధారముగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మానవ జాతి భూమి మీద అతిథి మాత్రమే అన్నది ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టదలుచుకున్న వాళ్లకి ముందు స్పష్టంగా అవగాహన అవ్వాలి. మనం ఇష్టం వచ్చినట్టు భూమి యొక్క సంపదను, వనరుల్ని కొల్లగొట్టకూడదు. మన కోసం పెట్రోల్ లేదు, మన కోసం వృక్షాలు లేవు. మన రోగాలు నయం చేసుకోవటానికి అనేక ప్రాణుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం మనం. ఒకసారి అక్కడికి వెళ్లి చూస్తే మీరు ఆ ల్యాబ్స్ లోకి ఎంత హింస పెడతామో వాటిని, కూతుల్ని కానీ కుందేళ్లను కానీ. ఎందుకు అంటే మనకి రోగం లేకుండా ఉండటానికి. నీకు ఎవడో హక్కు ఇచ్చాడు, సాటి మనిషిని చంపితే ఉరిశిక్ష, సాటి ప్రాణిని చంపితే అది రీసెర్చ. ముందు ఆ మానసిక అవగాహన, అక్కడ దయా కారుణ్యము దాని గురించి నేను మాట్లాడటంలే, దయా కారుణ్యం గురించి నేను మాట్లాడటంలే, సింపుల్ కామన్ సెన్స్. ఎందుకు ఇది అవగాహన లేవటం లేదు మనకి? ప్రపంచంలో మనకి కనిపిస్తున్నటువంటి ప్రతి కణము కూడా చేతనత్వమే. ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అది పోయింది మనకి. యోగ చిత్త వృత్తి నిరోధ, యోగము అంటే మొట్టమొదటిది. మీరు ఏ గురు పరంపరకి చెందిన వాళ్ళైనా కూడా మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే చిత్తవృత్తి నిరోధం. దానికి ఏదైనా పేరు పెట్టుకోండి మీరు. కానీ ఎందుకు చిత్తవృత్తి నిరోధము? భూమి మీద మనం పుట్టాము. నేను మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. నేను ఒక వ్యక్తి ఓ చోటకి వెళ్ళాలి అని అడుగుతాడు. వేణుగోపాల్ నగర్కే దారిటు బాబు అని అడుగుతాడు. నువ్వెవరివయ్యా? తెలీదు. ఎందుకు వేణుగోపాల్ నగర్కి వెళ్ళాలి? తెలీదు. వెళ్ళాక ఏం చేస్తావు? తెలీదు అన్నాడు అనుకోండి, వాడు ఏమంటావండి? మరి మన జీవితాల్లో ఎందుకు పుట్టావు? ఏదో లక్ష్యం పెట్టుకున్నాం, ప్రెసిడెంట్ అవ్వాలనో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఏకైక ఏక చిత్రాధిపత్యం కలిగినటువంటి డిక్టేటర్ అవ్వాలనో ఏదో అనుకుంటావు, ఏదో ఒక కోరిక. ఎందుకుట? తెలీదు. కేవలము ఇంద్రియ సుఖాల మీద ఆధారపడి జీవించేటటువంటి మానవ జాతికి జంతువులకి ఏ విధమైనటువంటి తేడా లేదు. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమే తత్ పశుభిర్ నరాణాం ధర్మో హితేషాం. అది ధర్మం ఒక్కటే. మన ధర్మం ఏం తెలుసు మనకి? మతాలు ఉన్నాయి, ఈ మతాలు ధర్మాలు కావు. ధర్మం అన్నది శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్య నూతనమైనది. సృష్టిలో సూర్యోదయం ఒక ధర్మం. బోరు కొట్టదు మీకు, ఎన్ని సూర్యోదయాలు మీరు చూసినా ఇంకా ఇంకా బతకాలని ఉంటుంది. బోరు కొట్టదే, అదే సూర్యుడిని చూస్తున్నావు మనం అని. ఎప్పుడైనా బోరు కొట్టిందా మీకు? ఎవరికైనా బోరు కొట్టింది అన్నాడు అనుకోండి, మనం పిచ్చిగా చూస్తామండి కదా. అదే ఉప్పు ప్రతిరోజు భోజనంలో వేస్తాం. ఒకరోజు కాస్త ఉప్పు ఇంట్లో వాళ్ళు వేయటం మర్చిపోయారు అనుకోండి, ప్లేట్లు ఎగిరి అవతల పడతాయి. ఏ ఒక పూట ఉప్పు తక్కువ అవుతే? ఉప్పు యొక్క ధర్మము ఎప్పుడు ఉప్పుగానే ఉంటుంది. పంచదార యొక్క ధర్మము, చంద్రమండలంలోకి వెళ్ళిపోయావు నువ్వు, పదార్థముల యొక్క ధర్మాలు అలాగే ఉంటాయి. చంద్రమండలంలో కూడా ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, పంచదార తీయగానే ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇనువు ఇనువుగానే ఉంటుంది. మరి మనిషి ఎలా ఉండాలి? మనిషి యొక్క ధర్మాలు ఏమిటి? తెలీదు. ఎప్పుడు వాడు ఏం చేస్తాడో వాడికి తెలీదు, మిగతా వాళ్ళ సంగతి ఎందుకు? అంచేత ధర్మహీనమైనటువంటి ఈ బతుకులు ఎప్పుడైతే మనకి ఆదర్శమైపోయాయో, గురువుల జీవిత చరిత్రలు మనకి క్లోజ్డ్ బుక్, మూసివేసినటువంటి పుస్తకాలు అయిపోయాయి. అర్థం కావు, ఎందుకు అర్థమవుతాయి? ఇంకా మరి ఏంటి మనిషి యొక్క ఉద్దేశ్యము? ఒక విశాలమైనటువంటి పరిణామక్రమం ఉన్నది, అద్భుతమైనటువంటి ఒక పరిణామక్రమం ఉంది. కానీ ఆ పరిణామక్రమము తర్వాత కూడా అసలు జీవితం ఉన్నది. స్కూల్లో కానీ కెరాటే అది నేర్చుకుంటున్నప్పుడు హా హూ అని ఆర్పిస్తూ ఉంటాడు, ఈ కాలెత్తు ఆ కాలెత్తు అంటాడు. నిజంగా యుద్ధం చేయదలుచుకున్నప్పుడు మీరు కుడికాలు ఎత్తాలా ఎడంకాలు ఎత్తాలా అని ఆలోచనలో పడ్డారనుకోండి, భలేగా ఉంటుంది. మరి కుడికాలు ఎడంకాలు ఎత్తాలా ఎత్తకాలు లేదా నేర్చుకునేటప్పుడు? నేర్చుకునేటప్పుడు తప్పదు, ఒక క్రమశిక్షణలో. అది పరిణామక్రమం. అంటే పరిణామక్రమం ఏం చెప్తుంది అంటే, ఈ జీవి, ఈ ప్రాణులు, ఖనిజ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులు, ఖనిజ జగత్తులో ఉన్నటువంటి దాన్ని ప్రాణులు అని మనం అనుకోవటంలే. కానీ అవి మనకంటే ఎక్కువ ఖచ్చితంగా ధర్మాన్ని పాటిస్తాయి. హైడ్రోజన్ ఎప్పుడో హైడ్రోజన్ లాగే ఉంటుంది, ఆక్సిజన్ ఎప్పుడో ఆక్సిజన్ లాగే ఉంటుంది. అందువల్లనే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు ఈ నిష్పత్తిలో ఏర్పడుతుందని నువ్వు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు. ఇంచేత వాటి ధర్మాలు మీకు అర్థమయ్యాయి. మరి మనిషి యొక్క ధర్మం ఏమిటి? ఇది తెలియాలి అంటే మీకు ఖచ్చితంగా పరిణామక్రమం తెలియాల్సిందే. ఈ 54 రోజుల లోపల మీరు అది నేర్చేసుకోవాలి. మేము తర్వాత నేర్చుకుంటాం, నెక్స్ట్ బ్యాచ్. ఈ బ్యాచ్ లో నేర్చుకోదలుచుకున్న వాళ్ళు దీనిని సాధించండి. అందుకే నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ బయట పెడుతున్నా, రేపు లోపలికి వెళ్ళిపోతాయి ఇవి చదవకపోతే. కానీ ఏంటి మీరు నేర్చుకోవాలి? ఒక మంచి పాటగాడు పాట పాడితే మనకి పాడాలనిపిస్తుంది. ఒక మంచి పొలిటీషియన్ అద్భుతంగా దేశభక్తి మీదో దేని మీదో స్పీచ్ ఇచ్చాడనుకోండి, మీకేమనిపిస్తుంది? మనం పొలిటీషియన్ అయిపోదామని. ఓ మంచి బిజినెస్ మ్యాగ్నెట్, నేను చిన్నప్పుడు ఇన్ని అష్ట కష్టాలు పడ్డాను, ఇలా కష్టపడి నేను సాధించాను, ఓ అద్భుతమైనటువంటి వ్యక్తిగా నేను మారాను అంటే ఏమనిపిస్తుంది మనకి? ఇంతకీ మీరేమవ్వాలని. అది మాత్రం ఎప్పుడు మనం ఆలోచించాం, మన సమాజము ఎంత కుచితమైనటువంటి, సంకుచితమైనటువంటి, పరమ నికృష్టమైనటువంటి స్థాయిలో జీవిస్తుంది అంటే మనము ఏ విద్య నేర్చుకోవటానికి భూమి మీద అవతరించాం? అసలు దాని గురించి ఆలోచన లేదుగా సొసైటీలో. అరే మీ పిల్లవాడికి ఇంజనీరింగ్ చదివించటం లేదా, మీ పిల్లవాడిని డాక్టర్ చదివించటం లేదా? రెండే, అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతే ఇంకా పేషెంట్లు ఎవరు అవుతారో నాకు అర్థం కాదు. ఆ డాక్టర్లే పేషెంట్స్ అవుతారేమో, ఎందుకా మూర్ఖత్వం? ఏ డాక్టర్ పేరు మనం తలుచుకోం, కానీ ఏ స్కూలు కాలేజెస్ కి వెళ్ళినటువంటి మహానుభావుల గురించి యుగ యుగాలుగా తలుచుకుంటున్నాం మనం. ఒక యుగం అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు నేను చెప్పాను కదా, ఎందుకు వాళ్ళని తలుచుకుంటున్నాం? అదేనా కామన్ సెన్స్ ఉండాలి కదా మనకి. కబీర్ గురించి మనం మాట్లాడుకుంటాం, ఈ కాలపు వాడే, 14వ శతాబ్దం 13వ శతాబ్దం వాడే. కబీర్ పేరు మీకు బాగా తెలుసు. కబీర్ ఎప్పుడు రాజు కబీర్ని చేతులు కాళ్ళు కట్టి పడేసట నదిలో, సరే మళ్ళా బయటకు వచ్చాడు. ఏ మంత్ర సహాయంతో బయటకు వచ్చాడో కూడా నేను మీకు చెప్పాను. నేను ఏంటా మంత్రము, ఋగ్వేదంలో వినిపించలేదు నువ్వు చెప్పింది ఏంటో. యతీనా బ్రహ్మ భవతి సారథి, ఋగ్వేదములో ఒక 6 సూక్తాల మంత్రం ఉంది. ఆ మంత్ర తరంగాలతో ఎలాంటి బద్ధతలో ఉన్నటువంటి వ్యక్తి అయినా బయటపడతాడు. ప్రకృతి నియమం అది, అంతేత గొప్పేం కాదు. ఆ రాజు పేరేంటి? ఏ పుస్తకంలోనూ లేదు. కబీర్ నిన్ను తలుచుకుంటున్నావు, నేను వేలుముద్రగాణ్ణి అని చెప్పకుండా చెప్పాడు. మసి కాగద్ హాత్ లగ్యోనిహి, మసి అంటే ఇంక, కాగద్ అంటే కాగితం. నేను ముట్టుకోలేదంటాడు చేత్తో, రాయటం వస్తే కదా పాపం ముట్టుకోవడానికి, కానీ రాయటం రాదు. కానీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నా ఇంత చదువులు సరి, ఇంచేత ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు. అలా ప్రతి వాళ్ళు ధర్మాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఏ యుగంలో ఉన్నట్టు కూడా మనకి ఆరాధ్యులే, మనకేనా అందరికీ కూడా. అందరికీ కూడా ఓ క్రైస్ట్, ఓ మహమ్మద్, ఇతర ప్రవక్తలు, ఇతర యోగులు, ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఏ జాతికి చెందిన వాళ్ళు అనేది ప్రశ్న కాదు. అక్కడ మానవీయ జన్మ యొక్క కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ, అది అర్థం అవ్వాలి మనకి. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జునుడికి కృష్ణుడికి తేడా అంతే. మనం చెప్తూ ఉంటాం అనేక జన్మలు ఎత్తుతాం అని, మనకు నమ్మకం ఉంది కదా. ఇంత నమ్మకం ఉంటే మన ఆచరణ అలా ఉన్నదా? నేను మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. ఇటార్సీలో ఒకసారి నేను 4 రోజులు 5 రోజుల కోసం ఇరుక్కుపోవాల్సి వచ్చింది ఈ సమ్మర్ల వల్ల. మొదటి రోజు ఏదో ఉన్నది ఏదో చేశాం. 4-5 రోజులు ఉండాలి అని తెలిసేసరికల్లా ఏం చేశాం, మట్టి కుండలో ఏవో కొనుక్కు తెచ్చుకున్నాం, ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీదే వండుకున్నాం. 2-3 ఏళ్ళు అక్కడ ఉండాలి, అప్పుడేం చేస్తాం? ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అది కడుతున్నప్పుడు ముందు ఇళ్లు కడతారు ఇంజనీర్స్ కి, వాళ్ళకి పక్కా ఇళ్లే కడతారు, ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ ఏం కాదు. ఇందుకు ఆ పని 10-15 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది ఆ డ్యామ్ కట్టడానికి. ఆ ఇంజనీర్ ఎక్కడో ఉంటాడు, నాగార్జున సాగర్ డ్యామ్ లో నాకు ఉద్యోగం వచ్చింది కదా అని గవర్నమెంట్ క్వార్టర్ వదిలేసి సొంత ఇల్లు కట్టుకుంటాడా? సొంత ఇల్లు కట్టుకుంటే ఆ ఇంజనీర్ని ఏమంటాం మనం? మరి మనం ఇక్కడ బతికి ఉండము అని తెలుసు కదా, ఇందుకు సొంత ఇల్లు. మరి ఇందుకు ఆ మూర్ఖత్వం అర్థం కావటంలే. ఎందుకంటే సమాజము కొన్ని తప్పుల్ని కరెక్ట్ అంటుంది, కొన్ని తప్పుల్ని కరెక్ట్ అనదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు జీవించాలంటే మీ మనస్సు మారాల్సిందే. మనస్సు యొక్క ఆలోచన విధానము మారకుండా సమాజంలో అందరూ బతుకుతున్నట్టే నేను బతుకుతాను, బతుకు ఆచ్ఛాదనతో బతుకు. నీ యొక్క మనసులోని మార్పులు అందరికీ చెప్పాల్సిన పనులే. కానీ నీ జీవితము వాళ్ళ జీవితానికి చాలా తేడా ఉండాలి. గురువుల చరిత్ర నుంచి మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిందని. ఎక్కడా వాళ్ళు ఇతరుల్ని డిస్టర్బ్ చేయలే. మనము కొత్తగా ఏదైనా మంత్రం నేర్చేసుకున్నాం, ఇంటి వాళ్ళు చచ్చారే వాళ్ళు, వీడు చేయడు, వీడు మాత్రం గ్యారంటీగా చేయడు. ఏం చెప్తాడు? చాలా గొప్ప మంత్రం అంటే నువ్వు చేస్తావా చేయవా, పిల్లల్ని చావగొడతాం, పెద్దవాళ్ళని అంటే మనకి కంట్రోల్లో ఉన్న వాళ్ళందరినీ, మనం మాత్రం చెయ్యం. రివర్స్ లో ఆలోచించండి, ఇది మంచిది అని మీకు తెలిసాక. మామూలు మానవీయ స్వార్థపరమైనటువంటి కోరికలే మీకు ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్తే బంగారం దొరుకుతుంది అని మీకు తెలిస్తే, అక్కడికి వెళ్తే బంగారం దొరుకుతుందని అందరికీ చెప్తూ కూర్చుంటావు, లేకపోతే నువ్వు పరిగెడతావు అక్కడికి? నువ్వు నిజంగా అలా చెప్పగలిగితే నువ్వు చాలా గొప్ప యోగి, అసలు నీకు సాధనలే అక్కర్లే. అది చాలా మంచిది, చాలా మంచిది అన్నదానికి ప్రూఫ్ ఏంటి? యుగ యుగాలుగా ఆ విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తుల యొక్క అమరత్వము. చావలేదు వాళ్ళు. సిద్ధిసాయి చనిపోయాడన్న మీ ఉద్దేశం? క్రైస్ట్ చనిపోయాడన్న మీ ఉద్దేశం? బతికి ఉన్నారు వాళ్ళు. ఇంకా బతికి ఉండటమే కాదు, వాళ్ల కోసం గుళ్ళు కట్టేస్తున్నాం మనం. వాళ్ళు బతికున్నప్పుడు ఏం చేశాం అది తర్వాత ఆలోచిద్దాం. చచ్చిన తర్వాత మాత్రం బ్రహ్మాండమైన ప్యాలెస్ లేదు. ఎందుకు కడుతున్నావు? ఆ మానసిక స్థితి, ఆ ధైర్యం మనం తెచ్చుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం తప్ప ఇంకా ఇతరత్రా ఏ విధమైనటువంటి జీవితాలు మనకి రుచించవు. మనకి మన స్నేహితుల్ని కూడా ఈ పందాలు పెట్టేయాలి. నువ్వు జీవించి చూపిస్తే, నువ్వు నిజంగా వాడికంటే ఎక్కువ ఆనందంగా ఉంటే వాడే నిన్ను అడుగుతాడు, ఏమయ్యా ఇందుకు నువ్వు ఎక్కువ ఆనందంగా ఉన్నావు. నేను మీతో చాలాసార్లు చెప్తాను కదా, ఫోన్ వస్తాయి రాత్రిళ్ళు నాకు ఎప్పుడు కరెక్ట్ గా వాళ్ళు 1 గంట ఆ ప్రాంతాలకు ఫోన్ చేస్తారు. ఏంటి ఫోన్ చేస్తారు? మాస్టర్, మా పక్కింటి అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది, నేను ఎంత ఆనందిస్తాను, ఎంత వాళ్ళకి ప్రేమ, రాత్రి 1 గంటకి నన్ను లేపి నాకు ఇచ్చేటటువంటి, వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ అమ్మాయి ఎవరో నాకు తెలియదు చెప్తారు. కానీ మాస్టర్, మరి మా అమ్మాయికో? నేను ఇంత సాధన చేస్తున్నాను, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, నాకేం బాధ లేదు మాస్టర్, వాళ్ళకి తొందరగా పెళ్లి అయిపోయింది, మంచిది వెళ్ళింది. ఇది బాధ ఉన్నట్ట లేనట్ట ఇంతకీ ఆ ఫోన్ కాల్? ఎందుకు మంది మనం మోసం చేసుకోవటం? ఇక్కడ ఈ 54 రోజులు మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఆనెస్ట్ గా మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని ముందు బేరీజ్ చేసుకోండి. తప్పేమీ లేదు, స్వార్థంగా ఉండటం తప్పు లేదు, కోరికలు ఉండటం తప్పు లేదు, కానీ కోరికలు లేనట్టు నటించటం ఉందే మహాతప్పది. ఉన్నాయి ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించటానికి అగ్ని విద్య చాలా ముఖ్యం. ఏ గురువైనా, ఏ ఆధ్యాత్మికవేత్త అయినా, ఏ యోగి అయినా అగ్నిని ఉపయోగించుకుంటాడు. అగ్నిని ఉపయోగించకుండా మనకి కూడా సివిలైజేషన్ లేదు. 2 మానవుల యొక్క సివిలైజేషన్ కి, సంస్కృతికి, జంతువులు ఎదగలేకపోవటానికి 2 కారణాలు. 1 చక్రము, 2 అగ్ని. ఇవి 2. ఈ 2 మనం ఉపయోగించుకున్నంత బాగా ఇతరులు ఉపయోగించుకోలేరు. కానీ అగ్నిని మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం, ఎందుకు ఉపయోగించుకుంటున్నాం, ఎలా ఉపయోగించుకుంటున్నాం తెలియదు మనకి. కానీ వేదాలన్నీ కూడా వేదాది సూక్తము అని అగ్ని సూక్తంతోనే స్టార్ట్ అవుతాయి. అగ్నిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి, చివరికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. జ్ఞానము అనేటటువంటి అగ్నిలో మీ కర్మలు కాల్చివేస్తే ఎలా ఎలా కాల్చివేస్తాం? ఆ విద్య గురువుల దగ్గర నుంచి నేర్చుకోండి. కానీ నేర్చుకోవాలి అంటే ముందు అగ్ని ఉంటే ముందు నిప్పు రాజేసుకుని, గ్యాస్ సిలిండర్ అయిపోయింది అనుకోండి ఇంట్లోంటి ఏం చేస్తాం? అలాంటి ఆవేదన కాస్త జ్ఞానానికి కూడా పడితే చాలు. ఇంచేత గ్యాస్ సిలిండర్ అయిపోతే అగ్ని లేదు, అగ్ని లేకపోతే అదేవిధంగా జ్ఞానము అనేటటువంటి అగ్ని లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము లేదు మీకు. అంచేత ఆధ్యాత్మికమైనటువంటి ఆహారానికి బేసిస్ అగ్ని. ఈ అగ్ని యొక్క ఉద్భవము దీపావళి యొక్క 2 రోజుల ముందు జరుగుతుంది ప్రకృతిలో. ప్రతి సంవత్సరం జరుగుతుంది అది. మరి ఇక్కడ ఆ కాన్సెప్ట్ నాకు వినిపించలేదు ఎక్కడ, కానీ నార్త్ ఇండియాలో అయితే దాన్ని ధన్తేరస్ అంటాం. సముద్ర మంథనం జరిగినప్పుడు ఈ త్రయోదశి నాడు, చతుర్దశికి ముందు రోజు సముద్ర మంథనం జరిగింది ప్రకృతిలో. సముద్ర మంథనం జరిగినప్పుడు తెలుసు కదా మీకు, హాలాహలం అనేటువంటి విషము వస్తూ ఉంటుంది. దేవతలకు సంబంధించినటువంటి అనేక రత్నాలు, 14 రత్నాలు వచ్చాయని ప్రతీతి. ఈ సముద్ర మంథనం జరిగేటటువంటి ప్రక్రియ శ్వాస. మరి సముద్ర మంథనం ఎప్పుడు జరుగుతుంది? ప్రకృతిలో ఎల్లప్పుడూ జరుగుతుంది. ఒకసారి జరిగి ఇంకోసారి జరుగుతుంది అంటే అది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికతకి 3 లక్షణాలు ఎప్పుడూ ఉండాలని చెప్పాను నేను. ఒకటి అది సనాతనమైనదై ఉండాలి, ఇంకోటి నిత్య నూతనమై ఉండాలి, మూడోది శాశ్వతమై ఉండాలి. ఈ 3 లక్షణాలు లేకపోతే అది ఆధ్యాత్మికత కానే కాదు. అంతే సముద్ర మందిరం ఎప్పుడో యుగ యుగాల ముందు ఎప్పుడో జరిగింది తీసి పారేయండి, అది మనకనవసరం. ఎందుకు ఎప్పుడో జరిగింది హిస్టరీ ఎందుకు మనకి? మా వాళ్ళు చెప్తూ ఉంటారు రాజుల గురించి రాయాలి అంటే పెద్దగా ఏం రాయక్కర్లేదు, మరి ఇక్కడ మరి భాష ఉందో లేదో నాకు తెలీదు అంటే చెట్లు నాటించాను బావిలు తవ్వించాను అయిపోయాయి. రాజు ఏం చేశాడు అంటే అయిపోయాయి మీకు, అంతే కదా రోడ్లు వేయించాడు. ఇదా ఆధ్యాత్మికత. అంచేత ఆధ్యాత్మికత యొక్క ఈ 3 లక్షణాలు అర్థం చేసుకోండి. శ్వాసయే అగ్ని, శ్వాస మీద ఆధారపడినటువంటి జీవితం మనం జీవించటంలే. అయితే మేము ప్రాణాయామం చేస్తున్నాను మాస్టారు, ఏమీ అవదు మీకు, ఏమీ అవదు. ఆరోగ్యం కుదరబడుతుంది దానికి, అన్ని లంగ్స్ గట్టి పడతాయి, దానివల్ల వచ్చే లాభాలు యాజ్ అన్ ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి. కానీ యాజ్ అన్ ఎక్సర్సైజ్ నేను మాట్లాడటంలే, శ్వాస ప్రక్రియలో ఉన్నటువంటి అగ్ని, అగ్నిని ప్రేరేపణ చేసేటటువంటి విధానం మీకు తెలిస్తే ఈ ధ్వని ఎందుకు నిర్మిస్తున్నామో మీకు అర్థమవుతుంది. ఎందుకు దీపావళి నాడే దాన్ని మొదలెట్టాలి అని కోరుకుంటున్నది. వేదాది సూక్తములో అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం, ఇది బేసిస్. ఆధ్యాత్మిక విద్యకు బేసిస్ ఏంటి అంటే ఆ టెక్నిక్ తెలిసినవాడు చేతిలో మట్టి కూడా రత్నాలుగా మారుతుంది. ఉదాహరణగా కాదు, నిజంగానే మారుతుంది. పాల్ బ్రంటన్ అనేటటువంటి ఒక విదేశీ జర్నలిస్ట్, వాళ్ల కంపెనీ తరఫు నుంచి భారతదేశంలో అసలు నిజంగా యోగులు ఉన్నారా అని తెలుసుకోవటానికి బయలుదేరాడు. ఓ అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు, సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా. తెలుగులో కూడా అతని ట్రాన్స్లేషన్ వచ్చిందని విన్నాను నేను, చూసినట్టు నాకు గుర్తులేదు, వచ్చిందిట. గుప్త భారతంలో యోగుల చరిత్రను ఏదో పేరు పెట్టారు. కాశీలో గోపీనాథ్ కవిరాజ్ అనేటటువంటి పేరు మీరు చాలా మంది విని ఉండవచ్చు, కొంచెం ఆధ్యాత్మికతలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఆయన గురువు అప్పుడు జీవించే ఉన్నాడు పాల్ బ్రంటన్ వచ్చినప్పుడు, విశుద్ధానంద సరస్వతి అని. యోగులున్నారా ఇది ఉన్నారా అని గోపీనాథ్ కవిరాజ్, పెద్ద తాంత్రిక ఆయన, సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. యోగుల గురించి ఎవరిని అడుగుతారని ఆయన వెళ్ళి అడిగాడు, మా గురువు గారు ఉన్నారు పదండి ఆయన దగ్గరికి అన్నాడు. తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి. తీసుకెళ్తే ఎందుకు వచ్చావు, ఇలాగొచ్చాను నేను అసలు యోగులు యోగ శక్తి ఉన్నది అని మేము నమ్మం. నిజంగా యోగ శక్తి ఉంటే అసలు భారతదేశం ఇంకోళ్ళ ఆధీనంలోకి ఎందుకు వెళ్ళిపోతుంది, మేము ఎలా రాజ్యం చేస్తాం. అయినా ఏ పుట్టలో ఏ బాగుందో, ఎందుకైనా మంచిది ఒకసారి కనుక్కురా అని పంపించారు మా కంపెనీ డైరెక్టర్స్. వెతుకుతూ వచ్చాను నేను. సరే అవుతే దానికోసం అయితే సరే చెప్తాను నేను అన్నాడు. ఆ గదిలో మూల కాశీలో అలవాటు ఏంటి అంటే అన్ని గలీలు ఇలాగే ఉంటాయి, రోడ్లు చిన్న గలీలు, ఇల్లు ఇల్లు ఒకళ్ళు ఇల్లు ఒకళ్ళు ఇల్లు కలిసిపోతూ ఉంటాయి. అంచేత మట్టి తీసి ఎక్కడ పోస్తారు, పోయలేరు కదా. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఒక చోట గదిలో మూల పెడతారు. పని మనుషులు అందరూ ఏం చేస్తారంటే అన్ని కలిపి తీసుకుని చివరికి దాన్ని గంగానదిలో కలిపేస్తారు. అక్కడ విధానం అది, ఆ మూల ఉన్నటువంటి మట్టి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. నీకు దశ బాగున్నట్టు లేదు. అవునండి, ఇక్కడ చాలా మంది అస్ట్రాలజర్స్ పరిచయం అయ్యారు, వాళ్ళు చెప్పారు దశ బాగున్నట్టు లేదు అని. సఫైర్ పెట్టుకోమన్నారండి, సఫైర్ అంటే నీలం, నీలం పెట్టుకోమన్నారండి, జాతి నీలం ఎక్కడా దొరకటం లేదు అన్నాడు. అంతేనా అన్నాడు. ఆ మట్టి వాడి చేతిలో పోసాడు, నీలంగా మారింది. దాని ఫోటో కూడా వేసి చెప్పాడు, ఆ రోజు ఆ మట్టిలోంచి వచ్చినటువంటి నీలమే ఇప్పుడు ఉంది నా దగ్గర, కనికట్టు కాదు అది. రుమాలు ఉందా, ఇచ్చాడు రుమాలు. రుమాలు ఇస్తే సెంట్ ఏ వాసన నీకు ఇష్టం అంటే, కేవలం ఇంగ్లాండ్లోనే పుట్టి పెరిగేటటువంటి ఒక పుష్పం పేరు ఏదో చెప్పాడు, నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ సెంట్ వస్తుందా, నీకేం కావాలో చెప్పాయో, వస్తుందా రాదా ఎందుకు చెప్పాడు ఆ సెంట్ కావాలని. ఇప్పటికీ నా దగ్గర ఆ రుమాలు ఉంది, ఆ సెంట్ వస్తుంది అందులోంచి. ఇంకా మీరేం చేయగలరు, చేయటానికి భారతీయ యోగులు చాలా చేయగలరు. ఓ పావురాన్ని తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు పావురాన్ని, దాన్ని మడవిరిచే అన్నాడు. మడవిచ్చేసాడు, కిందపడికి చచ్చింది అది. చచ్చిన తర్వాత ఓ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తీసుకురా అన్నాడు. పక్కనే కుట్లో వెళ్లి ఓ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, మామూలు పిల్లలు రీడింగ్ గ్లాసెస్ అండి, అది తీసుకొచ్చాడు. దాని కుడి కన్నులో సూర్యుడు యొక్క కిరణాలు వచ్చేటట్టు చేశాడు, లేచి ఎగిరిపోయింది అది. ఇంకా చాలా అన్నాడు. భారతీయ ఆధ్యాత్మిక శక్తులు అవి, ఇది ఒక ఇప్పుడు ఈ చెప్పిన సంఘటన కేవలం ఆయనకే వర్తిస్తుందా, క్రైస్త అలా చేయలేదా, మొహమ్మద్ అలా చేయలేదా, యోగులందరూ చేయగలరు, వాళ్ళందరూ అది చేయగలరు, కానీ మన పిల్లలు అది నేర్చుకోకూడదు. మన పిల్లలు ఏం చేయాలి, అడుక్కు తినాలి. ఎందుకు అడుక్కు తినాలంటున్నాం మన పిల్లలు, ఎంసీఏ చేస్తాడు వాడు, మాస్టర్ ఉద్యోగం దొరకటంలే, ఎంతమంది రావటంలే, బీటెక్ చేశాక ఎంబీఏ, ఎంబీఏలో చేశాక ఏదో చేస్తారు, మాస్టర్ ఉద్యోగం దొరకటం లేదు. అంటే ఉద్యోగం దొరకటం లేదంటే ఏం చేస్తున్నావు నువ్వు, అడుక్కుంటున్నావు. ఇంత చదువు చదివి అడుక్కు తింటానికి ముందే అడుక్కోవచ్చుగా నువ్వు, ఎందుకు ఈ చదువులు, మీకు ఎందుకు అర్థం కావటం లేదు. భారతదేశంలో పుట్టినటువంటి మనము అద్భుతమైనటువంటి యోగ విద్యకు వారసులైనటువంటి మనము. ఒకళ్ళ ఇద్దరా, మీరు ఎంత మంది యోగుల్ని మీతో పరిచయం చేయించవచ్చు. మీకు ఇక్కడే ఉండేవారు, గుంటూరులోనే నలమస్తాన్ దర్గా ఉంది కదా, ఏం చేసేవాడు ఈ మధ్యవాడేగా మాట్లాడుతూ ఉండేవాడు. కర్నూలులో ఇంకో మస్తాన్, అంటే మస్తాన్ వాడు ఆ యోగ సాంప్రదాయంలో ఒక స్థితి ఉన్న ముస్లిం, నేను భోజనానికి వెళ్తున్నాను అనేవాడు. అక్కడ ఆయన చెప్పేవాడు, బాబు ఆయన వస్తున్నాడు భోజనానికి, కాస్త వేసి పెట్టండి అని. ఈయన ఇక్కడ వాడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు, ఇద్దరు అక్కడ భోజనాలు చేస్తూనే ఉండేవారు. మరి ఆ విద్య ఎందుకు నేర్పకూడదు మన పిల్లలకి? ఆహా, మన పిల్లలు పాడైపోతారు, ఇది వస్తే అట్ట అడుక్కు తినాలి కదా. అంచేత మన పిల్లల యొక్క భవిష్యత్తును మనం ఎలా నాశనం చేస్తున్నామో, ఏ ఈ వారసత్వం ఉన్నా ఇదంతా విదేశాల్లో లేదు. అంచేత విదేశాన్ని మనం కించాపరచక్కర్లే, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విషయం మీద అథారిటీ ఉంటుంది. మనకి యోగ విద్య మీద అథారిటీ ఉంది. మరి అథారిటీ ఉన్నటువంటి యోగ విద్యను మనం నేర్చుకోవటానికి ఫండమెంటల్ కండిషన్ ఏంటంటే, పురుష సూక్త స్త్రీ సూక్త మంత్రాల యొక్క వైబ్రేషన్స్ మన శరీరాలలో లేకపోతే ఈ యోగ విద్య మీకు అంతుబట్టదు ఇంకా మీరు ఎన్నైనా కబుర్లు వినండి, ఎన్నైనా లెక్చర్లు వినండి, ఇవంతా ఎందుకు ఉపయోగపడతాయంటే మీలో ఆ స్ఫూర్తి కలగజేయటానికి, ఆ ప్రేరణ కలగజేయటానికి. అంటే ప్రేరణ కలగజేశాక వేడి రాలేదనుకోండి, ఆ వేడి రావటం లేదనే ధూని పెట్టేది, ధూని పెట్టేది అందుకే. మీ అంతటి మీకు వేడి రావటం లేదు కనుక పోనీ అగ్ని యొక్క సంపర్కంలో వల్లైనా వేడి వస్తుందేమో. ఉపయోగించుకోవటం తెలిస్తే, ఉపయోగించుకోవటానికి ఏంటి మెథడ్? వేదములు, వేదాలు. వేదాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటో తెలుసా? మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నము లేకుండా మీరు ఏది అనుకుంటే జరుగుతుంది, ఏది అనుకుంటే జరుగుతుంది. ఏది అనుకుంటే జరిగిపోతుందా? ఖచ్చితంగా జరిగిపోతుంది. కానీ అది జరిగిపోవటానికి గురువుల యొక్క చరిత్రలో మీకు ఇంకొక పాయింట్ చెప్పాను నేను, నేను అనేవాడు ఉన్నంత వరకు ఏమీ జరగదు. అహంకారం పోవాలి. నేను ఉన్నాను అనేటటువంటి అడుగుతుందో మీకు తెలుసా? మరి అడుగుతోందిగా, మీకు తెలుసా అన్నం ఎలా అడుగుతుందో? అసలు ఆ విజ్ఞానం తెలుసా మీకు అన్నం ఎలా అడుగుతుందో? మరి జరుగుతోంది కాదు. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపం దాని నోట్లో పెడుతున్నారు కదా, ఒక గురువు గారు చెప్పారు అది. అంతకంటే పెద్ద డస్ట్బిన్ ఏం లేదని, మిగిలిపోయింది కదా అని తినేస్తాం, అదేంటో. కొన్ని పక్కవాడికి పెట్టచ్చు కదా, అడుక్కునేవాడికి పెట్టచ్చు కదా, నువ్వు ఎందుకు తింటావు? తిను, పర్వాలే. కానీ నేను చెప్పేది ఏంటి, అక్కడ నిరంతరం నువ్వు అలా అందులో పోస్తూ ఉంటే అది పెద్ద ధ్వని అన్నమాట. అది పోస్తూ ఉంటే అది ఏమవుతుంది? అది అరుగుతోంది కదా. మరి నువ్వేం చేస్తున్నావు అది అరగటానికి? అరగకుండా ఉండటానికి చేసే ప్రయత్నాలే నువ్వు చేస్తున్నావు తప్ప అరగటానికి చేసే నువ్వు ప్రయత్నం ఏంటి? ఏమీ లేదుగా. మరి అది నిరంతరం జరుగుతోంది కదా, మరి అందులో నీ ప్రమేయం ఎక్కడుంది? గాలి పీల్చుకుంటున్నావు, ఏ ఆస్తిమాయో ఏదో ఉంటే తప్ప. అసలు నీకు తెలుసా నువ్వు గాలి పీల్చుకుంటున్నావని? నెల జీవితంలో ఒక్కసారైనా ఓ అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతున్నదే. ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అది? 2 నిమిషాల పాటు అది ఆగిపోతే నువ్వు ఉండవు, చస్తావు అక్షరాలా కదా. మరి ఆ ప్రక్రియలో నీ ప్రమేయం ఎంత ఉంది? ఏం లేదుగా. బ్లడ్ సర్క్యులేషన్ 6,000 మైళ్ళకి పైగా ఆ హార్ట్ అలా ఒకసారి కొట్టుకుని 0.7 సెకండ్స్ లో ఒకసారి కొట్టుకుని లేస్తుంది. అది ఆ లేచే లోపల అది ఎంత దూరం వెళ్తుంది? 6,000 మైళ్ళ కంటే ఎక్కువ వెళ్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. మన శరీరంలో కొలిస్తే ఎంత పెద్ద మున్సిపాలిటీ కెనాలో చూసుకోండి. అది నీ ప్రమేయం ఎంత? ఇంకా నువ్వెందుకే ఏదైనా చేయటం అని అది ఋషులు చెప్పేది. గురువులు చెప్పేస్తారు, ఎందుకయ్య ఇంత ఇంత పనులు చేసేస్తున్నావు? నేను చేస్తున్నాను అనుకున్నావు అనుకో, ఆగిపోతావు. నేను ఒక్కటి చెప్పాను కదా, సెంటిపీడ్ అంటే కాళ్ళ చేత నడుచుకుంటూ వెళ్ళిపోతుంటా. ఒక కుర్రాడు అడిగాడు దాన్ని, వాడు ఎలా అడిగాడు, ఎలా మాట్లాడాడు మాస్టర్ అని అడక్కండి, నన్ను కథ చెప్తున్నానంటే. వాడు అడిగాడు, మేము నడవటానికి చాలా కష్టపడ్డాంట, ఒక అడుగు తీసి ఒక అడుగు వేయటానికి చాలా టైం పట్టింది, చాలా సార్లు పడ్డావంట. మరి నువ్వు ఇంత 100 కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు ఏ కాలు ముందు వేసి ఏ కాలు వెనక్కి వేస్తున్నావు అని అడిగట. ఆగిపోయింది అది. ఇంకా ఆలోచిస్తోంది ఇప్పటికీ అది, మీరు వెళ్ళి కావాలంటే చూడొచ్చు అన్నది. అది అది ఆలోచిస్తోంది ఏ కాలు ముందే. అంతేగా, నువ్వు అనేది ఉద్దేశరు. నీ ప్రమేయము లేకుండానే ప్రకృతిలో అన్ని జరుగుతున్నవి అనేది అర్థం చేసుకో. నీవు జీవించి ఉండటానికి కారణం నువ్వు కాదా? ఇంకా మిగతా విషయాలు నీకెందుకు పిచ్చివాడివి? ఆ అహంకార రాహిత్యము డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఆ అహంకార రాహిత్యము డెవలప్ చేసుకోవటానికే మనం నిర్మిస్తున్నటువంటి ధ్వనిని ఉపయోగించుకోమంటున్నాను. అది డెవలప్ చేయాలి మీరు. నువ్వేం చెయ్యవు, నీ ద్వారా జరుగుతుంది. కానీ కబుర్లు చెప్తాం, నేనేం చేయటం లేదు, నా ద్వారా గురువులు అలా చేస్తున్నారు. కానీ ఎందుకో గురువు నన్ను ఇంత బాధ పెడుతున్నాడు. ఇంతకు నువ్వేమన్నావు నాకు అర్థం కాలే. మురుగత్వం అర్థమవుతుందా? నా ద్వారా గురువు అన్ని చేస్తున్నాడు, మరి అలాంటప్పుడు కష్టాలు ఎవడిచ్చాడు? మరి ఎందుకు వద్దంటాం? గురువు ఏదైనా ఇస్తే పారేస్తావా? ఆఫ్టర్ ఆల్ మనం కొంచెం ప్రేమించేటటువంటి వాడు ఒక చిన్న పువ్వు ఇస్తే ఎండిపోయినా దాన్ని జాగ్రత్తగా దాచుకుంటాం. నిజంగా ప్రేమిస్తే నేను దాచుకోను మాస్టర్ అనకండి. దాని అర్థం ఏంటంటే నువ్వు అవన్నీ ప్రేమించలేదని. అంచేత అది క్రెడిట్ కాదు, అది అంచేత ఆ మాట అనకండి. అంచేత మనకి నచ్చినటువంటి వాళ్ళు ఒక చిన్న పనికిరాని వస్తువైనా ఇస్తే ఏం చేస్తాం? దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటామే. మరి మన జీవితాలలో మనం ఏం చేస్తున్నాం? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువులంటే మాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ మాస్టర్. మీకు ఏం తెలుసు, కన్నీరు కాల్చే వ్యక్తులు నాకు తెలుసు, కానీ గురువులు చెప్పిన దారిలో మాత్రం నడవరు వాళ్ళు. టైం ఉంది మాస్టర్. ఏం టైం ఉంది? 50 ఏళ్ళు వచ్చాక నీకు ఏ డయాబెటీస్, ఏ హార్ట్ పేషెంట్ అయ్యావు అనుకో, నువ్వు ఏ సాధన చేసుకోలేవు. అప్పుడు కబుర్లు చెప్పడమే మిగులుతుంది. గురువుల యొక్క చరిత్రలో వాళ్ళు చిన్నప్పటి నుంచి మొదలెట్టారు సాధనలు. మీకు నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి, గురువులందరూ ఇన్ని రకాలుగా జీవించి మనకు చూపించినప్పుడు వాళ్ళ అడుగు జాడలలో మన జీవితాన్ని మార్చేసుకుంటే మీరు మారండి. ముందు మీరేం 10 మందికి చెప్పకాలే, అడ్వర్టైజ్ చేసుకోకాలే. మీరు నేను ఇచ్చేస్తున్నాను, అది చేస్తున్నాను, అలా జీవించబోతున్నాను, ఇంకా చూసుకోండి. అందువల్ల నవ్వులు పాలవుతాం. నవ్వులు పాలు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాళ్ళు ఎందుకు నవ్వులు పాలవుతారు అంటే, నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి. ఏంటి గురువుని మనం అడుగుతాం, నాకేది మంచిదో అది చెయ్యి. వాడు బాధ పెట్టడం మొదలెట్టాడు అనుకో, వద్దు. అంటే మన పిల్లల హోంవర్క్ మనం చేసేసి, మన పిల్లల పరీక్ష మనం రాసేసి డిగ్రీ పిల్లలకి ఇప్పిస్తాం అనుకున్నట్టే ఉంటుంది. ఎలా అవుతుంది? జరగదు. గురువులు కూడా ప్రకృతికి విరుద్ధంగా ఏమి చేయరు. అంచేత ఆ ధ్వనిని నివాళ నుంచి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అగ్ని విద్యలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటో గుర్తుంచుకోండి. వేద మంత్రాలలో ఉన్నటువంటి స్పెషల్ టెక్నిక్స్ చెప్తున్నాను నేను. వేదముల యొక్క గొప్పతనం ఏంటి అంటే, మీరేమీ చేయక్కర్లేదు, పదమును ఉచ్చారణ చేయండి, అది పదార్థముగా మారును. సింపుల్ టెక్నిక్. గురువుల జీవితంలో జరిగేది అదే, గురువుల యొక్క వాక్కులో జరిగేది అదే. వాళ్ళు ఆశీర్వదిస్తారు, వాళ్ళు ఏదో అంటారు, మీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది అవుతుంది, ఏమవుతుంది, జరిగిపోతున్నది. అంటే వాళ్ళ వాక్యం ఏమైంది? పదార్థముగా మారిందంటే నిత్య జీవితంలో మీకు కళ్ళకి ఎదురకుండా కనిపిస్తుంది. అది ఎలా జరుగుతుందో నేను ఇదివరకు క్లాసెస్ లో చెప్పాను. నేను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోండి, అది ఆ ప్రిన్సిపుల్స్. సాంఖ్యయోగం ఏం చెప్తాం? ఆకాశము ముందు ఉన్నది. నిజంగా మన ముందు కూడా ఆకాశమే ఉంది. మన ముందే ఉందా? మన చుట్టూరా ఆకాశం ఉంది? మన చుట్టూరాయే ఆకాశం ఉందా? కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళకి, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి, మన శరీరం అంతా కూడా పరమాణువులతో అణువులతో నిండి ఉన్నది. మొత్తం పరమాణువులలో ఖాళీ ప్రదేశం ఎంత ఉంటుందో మీకు తెలుసా? న్యూక్లియస్ కనుక 1 సెంటీమీటర్ దూరంలో ఉంటే, ఇంత సైజులో మొట్టమొదటి ఎలక్ట్రాన్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మధ్యన ఎంత ఖాళీ ఉందో చూసుకోండి. సైజ్ ప్రపోర్షన్ అంచేత ఇవంతా కూడా పరమాణువులే. అంటే ఎక్కువగా ఏముంది ఇక్కడ? ఖాళీ ప్రదేశం. అంటే నువ్వంత ఖాళీయే. పరమే వ్యోమన్ రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధి విశ్వే నిషేదు ఎస్ తన్న వేద కిం రుచాకరిష్యసి. ఏం చేయమంటావు? నీకు తెలియపోతే ఈ శూన్యములోనే, ఈ ఆకాశములోనే అన్ని ఉన్నాయి. నీకు తెలీదు కిం రుచాకరిష్యసి, వేదమంత్రాలు ఏం చేస్తా, ఏం చేయలేకపో అన్నాడు. E=mc² లో న్యూక్లియర్ ఎనర్జీ మొత్తం ఉంది అంటే మీరు నమ్ముతున్నారా? నమ్మటం లేదా? ఏం 3 అక్షరాలుగా మొత్తం న్యూక్లియర్ ఎనర్జీ సీక్రెట్సే కాదు, దాన్ని ఉపయోగించుకునే టెక్నిక్ కూడా అందులోనే ఉంది. ఇది కరెక్ట్. కానీ వేద మంత్రాలలో అనంతమైనటువంటి శక్తికి ఇచ్చేటటువంటి ఫార్ములాలు ఉన్నంటే నమ్మలేనటువంటి బుద్ధి దారిద్ర్యము, ఇంటెలెక్చువల్ పవర్టీ ఇండియన్స్ కి ఎలా వచ్చేసిందో ఆశ్చర్యం. అది బయట వాళ్ళకి లేదా? ఇంచేత 2 రోజుల కిందట మన వాళ్ళు ఎవరో నాకు పేపర్ కటింగ్ చూపించారు. ఎవరు? డెన్మార్క్ అమ్మాయి వచ్చింది, ఆ వేదాలు వింది, 243 క్యాసెట్స్ రికార్డ్ చేసింది, గవర్నమెంట్ దానికి అమౌంట్ శాంక్షన్ చేసింది. మన గవర్నమెంట్ వేదాల వీళ్లకంటే పరమ రాక్షసులు ఎవరు ఉండరు. మనము భారతీయులండి, ఆ వేదాలని ఎదిరించే వాళ్ళకి చెప్పలేము సార్, తిట్టలేము మనం. కనీసం డెమోక్రసీలో తిట్టుకోవచ్చు కదా, ఎలక్షన్ టైంలో అందరూ తిట్టుకుంటున్నారు కదా, మనం తిట్టేద్దాం ధైర్యంగా. ఇందుకంత బలహీనత వచ్చింది మనకి, మన సంస్కృతి యొక్క గొప్పతనము, గురువుల యొక్క గొప్పతనం మనకు అర్థం కావటంలే. పదము పదార్థముగా మారేటటువంటి విద్య ఒక భారతదేశంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడా లేదు. అది మీరు వాక్ ఉచ్చారణ చేయండి, అది అక్కడికి వచ్చేస్తుంది. అది అదేగా సాక్షాత్కారం అంటే, దేవతా సాక్షాత్కారం అంటే అర్థం ఏంటి? ఓ మంత్రాన్ని మీరు, పదాన్ని మీరు ఉచ్చారణ చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటే చివరికి ఏమవుతుంది? ఆ దేవత యొక్క సాక్షాత్కారము జరిగినటువంటి అనేక ఉదాహరణలు ఈ యుగంలోనే ఉన్నాయి. రామకృష్ణ పరమహంస ఆ కాళికాదేవే. ఇప్పుడు దక్షిణేశ్వర్లో ఏ కాళికాదేవి ఉందో ఆ కాళికాదేవిని ఆయన పూజించాడు. మరి ఆయనకి పలికేది, మరి మనకు పలకటం లేదు. ఎక్కడ లోపమైంది అది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకోవటానికి మీరు చాలా చాలా ప్రయత్నిస్తే మీకు అర్థమయ్యేదేంటి, నువ్వు తప్ప నాకేమీ అక్కర్లేదు అన్నవాడికే భగవంతుడు కనిపిస్తాడు తప్ప. నీ కోరిక తీర్చుకోవడానికి భగవంతుడిని నౌకర్గా వాడుకోదలుచుకుంటే కనిపించడం వెర్రేడా ఏంటి? రెండుసార్లు మూడుసార్లు ఎవరు మన ఇంటికి వస్తారు, ఏదో పని చెప్తారు, రెండుసార్లు చేసి పెడతాం, మూడోసారి వాడు వస్తే ఏం చేస్తాం? తలుపులు వేసుకుంటాం. ఒకసారో రెండుసార్లో నీ పని చేసి పెట్టాడు, మూడోసారి మళ్ళా దేవాలయానికి వెళ్ళావు, పారిపోతాడు, ఉండడు అక్కడ. ఉండడు అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటంటే దేవాలయాల యొక్క పరిస్థితి. దేవాలయాల యొక్క పరిస్థితి మీరు చూసుకోండి, ఏ దేవాలయములోనూ ఆ దేవత ఉన్నట్టు మీకు అనిపిస్తోన్నదా? రామకృష్ణ పరమహంస ఉంటే అనిపించేది. ఇంచేత మొత్తం ఇన్ని దేవాలయాలలో కూడా ఒక్కడే దేవతను ఉపయోగించుకోగలిగాడు. ఆ ఉపయోగించుకునే విధానం వేదాల్లో ఉంది. మేము వినాం మాకు వేదాలు అక్కర్లేదు, మాని నువ్వు వద్దన్న మాత్రాన ఉన్న సత్యాలు పోతాయా? ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ వేదాలు? సృష్టి కంటే ముందు ఉన్నాయని చెప్తాం. ఇంచేత ఆకాశంలోంచి సృష్టి వస్తుంది, ఆకాశంలో సృష్టి లయమైపోతుంది. వేదాలు ఎక్కడున్నాయి? పరమే వ్యోమన్, ఆకాశంలో ఉన్నాయి. అంచేత వేదాలు నాశనం అయిపోతాయా? నాశనమో, ఎందుకు నాశనం అవుతాయి? ఏవి నాశనమో. కంప్యూటర్ గురించి చదివితే డస్ట్బిన్ ఉంటుంది అక్కడ ఒకటి, అందులో పడి ఉంటాయన్నమాట, డస్ట్బిన్ లో పడేసి దాన్ని మళ్ళా మీరు కావాలంటే అందులోంచి తెచ్చుకోవచ్చు వేదాలను. అంచేత వేదాలు నాశనమో, వేద సంస్కృతి కోల్పోయినటువంటి వ్యక్తి నాశనం అయిపోతాడు. అంచేత ఆ వేద సంస్కృతి పునరుజ్జాగరణ కార్యక్రమంలో వేదముల యొక్క ఆది సూక్తము, వేదాది సూక్తము, అగ్ని సూక్తము, ఆ అగ్ని సూక్తాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఆ అగ్ని సూక్తం ఉపయోగించుకోవటం నేర్చుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంది? ఉపాసన విధానము. ఉపాసన అంటే దగ్గర కూర్చోవడం. నువ్వు ఎవరి దగ్గర కూర్చుంటావో వాడి వాసనలు నీకు అందుతాయి. సినిమాకి వెళ్తాం, మీరు చూడండి, కాస్త బయటకు వచ్చిన 90% పీపుల్ హీరోలాగా నడుస్తారు, తర్వాత మర్చిపోతారు పాపం. వాళ్ళ ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, అవి కొన్నాళ్ళు గుర్తుంచుకుంటాయి, ఆ డ్రెస్, వాళ్ళు అప్పుడు వేసుకున్న హెయిర్ స్టైలు అవంతా. అంటే ఏమైంది? ఉపాసన. అంతేంది కదా. అలాగా అగ్ని యొక్క ఉపాసనలో మీకేం కావాలి, ఏ లక్షణాలు రావాలి? వేడి, రెండోది ధైర్యము, సాహసము రావాలి. అది వస్తుందో లేదో చూసుకోండి. అది మనంతట మనం డెవలప్ చేసుకోలేం కనుక ఈ వేదాది సూక్తాన్ని పెట్టుకోండి. మీరేమీ చేయక్కర్లేదు. ఒక విశేషమైనటువంటి స్ట్రక్చర్ నేను చెప్తాను నేను మీకు. అక్కడ అలా కూర్చోండి, ఇక్కడ మూసేసుకోండి, వినండి ఆ వేద మంత్రాలు. అంతే, ఆ వేద మంత్రాలు ఆ పని చేస్తాయి. మీరేం చేయక్కర్లే. భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం అది. నిజంగా పవర్ఫుల్ మ్యాన్ ఇప్పుడు కూడా ప్రపంచంలో ఏమి చేయడు, వాడి పదాలు పనిచేస్తాయి. ప్రిన్సిపల్ ఉన్నాడు, వాడేం చేయడు, వాడి వాక్ పనిచేస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, వాడు వచ్చి పనిచేస్తాడా? వాడి పదము మారుతుంది. అంచేత శక్తివంతులైనటువంటి వాక్ ఖచ్చితంగా పదార్థ స్వరూపంగా మారుతుంది. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి శక్తిని అగ్ని అని వేదాలు చెప్పాయి. మన శరీరాన్ని నడిపించేది కూడా అగ్నే. చతుర్విధ నాలుగు రకాలైన వర్ణాలు చెప్పాను నేను, అలాగే ఆహారాలు కూడా నాలుగు రకాలైనటువంటి ఆహారాలుండేవి. ఈ నాలుగు రకాలైనటువంటి ఆహారాన్ని కూడా నేను అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం వర్ణాశ్రమ ధర్మాలు ఆ నాలుగింటి గురించి చెప్పాను నేను. ఇప్పుడున్నటువంటి పిచ్చి పిచ్చి వర్ణాశ్రమ వ్యవస్థ గురించి అసలు వేదాలు మాట్లాడవు. అసలు అవగాహన లేనటువంటి వ్యవస్థలు ఇవంతా కూడా పిచ్చి వ్యవస్థలు. ఈ వ్యవస్థల గురించి ఎందుకు మీరు పిచ్చి పిచ్చిగా వేళ్లాడతారు? దీని గురించి నేను మాట్లాడటంలే. మీ శరీరము నాలుగు రకాలైనటువంటి ఆహారాన్ని పచనము చేసి సోమో భూత్వా రసాత్మక ఆ రసాన్నంతటి కూడా సోమము అమృతత్వంలాగా మారుస్తుంది. ఈ అమృతత్వం అంతా మార్చడానికి ఏం చెప్పాను అసలు? ఇదంతా మొదట మీకు ఇదంతా కూడా సముద్ర మంధనములో ఏర్పడింది. మరి మన శరీరంలో సముద్ర మంధనం ఎక్కడ జరుగుతుంది? సముద్ర మంధనం జరగటానికి ముందు సుమేరు పర్వతం ఉండాలి. సుమేరు పర్వతం దేని మీద ఉండాలి? సముద్ర మంధనం తెలుసు కదా, దేని మీద ఉంటుంది? కూర్మము. మన అనాటమీ కనుక మీరు తీసి చూసి దాన్ని ఫోటోగ్రాఫ్ తీస్తే మన పిట్యూటరీ గ్లాండ్ కరెక్ట్ గా కూర్మ రూపంలో ఉంటుంది. ఖచ్చితంగా కూర్మంలాగే ఉంటుంది అది. దాని మీద సుమేరు పర్వతము. దేవతలన్నీ మన శక్తి అంతా కూడా ఇంద్రియాల శక్తి ఎక్కడుంది? బ్రెయిన్ లోనే. బ్రెయిన్ లో ఒక సెంటర్ పోతే ఈ చేయి పనిచేయదు. అక్కడ శ్వాస ద్వారా జరిగేటటువంటి మంధన. ఈ శ్వాస ద్వారా జరిగేటటువంటి మంధన మన శరీరానికి ఔషధులుగా పనిచేస్తాయి. అంచేత దేవతల యొక్క వైద్యుణ్ణి ధన్వంతరి అంటాము. నువ్వేమైనా ధన్వంతరివా? అమృతత్వాన్ని ఇవ్వటానికి అవును, ఖచ్చితంగా నువ్వు ధన్వంతరివే. గుర్తిస్తే మరి నీ శరీరంలో ఉన్నటువంటి కుర్మావతారం తెలియదు, నీ శరీరంలో ఉన్నటువంటి సుమేరు పర్వతం తెలియదు. ఇవంతా మాకు తెలియక్కర్లేదు. మేము కళ్ళు మూసి కూర్చుంటాం, మేము గాయత్రి మంత్ర జపం చేస్తాం, ఫలానా గురువు కొబ్బరికాయ కొడతాం, ఏమీ జరగదు. నేర్చుకోండి 54 రోజుల్లో. దానికి కావలసినటువంటి బీజాలు ఇవాళ మనం వేస్తున్నాం కనుక. ఇప్పుడు టైం ఎంతైంది? 7:30 వచ్చేయండి అక్కడికి, ధుని దగ్గరికి. టైం చూసుకోండి, అది కరెక్ట్ అది 7:30 అక్కడికి వచ్చేయండి.